పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ స్వరూపమైన దేవ, దయ్యాల రక్షక, మీకు వందనాలు స్తోత్రాలు. మీరు మాకు ఇచ్చిన శ్రేష్టమైన దినాన్ని బట్టి, ఈ 5వ తేదీని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నా. మీరు మాకు అనుగ్రహించిన బహుమానం జీవ గ్రంథాన్ని బట్టి మీకు వందనాలు. ప్రభా, మేము కలిసి ధ్యానించడానికి మీరు ఇచ్చిన చక్కటి ప్లాట్ఫామ్ను బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నా. చదువుబడ లేఖన భాగం మేము గ్రూప్ గా ఆలోచిస్తూ ఉండగా అర్థమైనట్లుగా మీరు సహాయం చేయండి. ప్రభా, మీకు మీ దాసుడు సీఏ గారిని, నవనీత సిస్టర్ని, ప్రభా ప్రేమ్ కుమార్ బ్రదర్ని, ప్రసన్న సిస్టర్ని, శిరీష సిస్టర్ని, బాపట్ల ఐసీడీఎస్ కోఆర్డినేటర్, మట్ల మెడికల్ కోఆర్డినేటర్ శిరీష సిస్టర్ని, లింగస్వామి గారిని, ప్రభా ప్రమీల సిస్టర్ని, రాంబాబు బ్రదర్ని, ప్రభు మీరు బలపరచండి. సమయాన్ని ఆశీర్వాదకరంగా మీరు మార్చండి. దేవాన్ని పొందనాలు. మౌనిని చేతులు కప్పగించుకుంటూ వచ్చిన వారిని బలపరచండి. రావలసిన వారిని కూడా నడిపించమని వేడుకుంటూ యేసుక్రీస్తు ప్రభు వారి ఏ శ్రేష్టమైన నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. అందరికి యేసుక్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన నామంలో యువతికాయలు పుష్పభావం తెలియజేస్తూ ఈ బైబిల్ స్టడీకి ఆహ్వానం తెలియజేస్తా ఉన్నాను. ఈ స్టడీ టీమ్ గా ఉండడానికి ముందుకు వచ్చిన 9 మంది ప్రియులకు వందనాలు. అట్లాగే స్టడీ టీమ్ నడిపిస్తా ఉన్న సోదరి సుతన్నాకు వందనాలు. ఈ 10 మంది స్టడీ టీమ్ గా పరిగణించబడతారు. అట్లాగే ఉదయకాలం ఆరాధనకు వచ్చిన, బైబిల్ స్టడీకి వచ్చిన అందరికి ఆహ్వానం. బైబిల్ స్టడీకి మీరు కూడా ఈ బైబిల్ స్టడీలో పాల్గొనవచ్చు. మీకు చాట్ బాక్స్ అందుబాటులో ఉంది, చాట్ బాక్స్ లో మీరు స్పందించాలని జ్ఞాపకం చేస్తా ఉన్నా. మనం ఆల్రెడీ స్పష్టంగా వాక్యాన్ని చదివారు. చదివిన వాక్యాన్ని మీకు ఎట్లా అర్థమైందో సొంత మాటల్లో గైడ్లైన్స్ కూడా మీరు చూసారు కాబట్టి చదివిన వాక్యం మీకు ఎట్లా అర్థమైందో సొంత మాటల్లో పంచుకోవాలి. అందులో 1-2 వచనాలు ఉదయబాబు సీఏ గారు.
నా ప్రైజ్ రాడన్న.
ఆ రోజు
ఆ దినమున యేసయ్య ఇంట్లో నుంచి బయటకు వెళ్లి సముద్ర ఒడ్డును కూర్చున్నాడు. సో యేసయ్య కూర్చుండాన్ని బట్టి ప్రజలందరూ పెద్ద గుంపులుగా వచ్చి ఆయన చుట్టూ చేరారు. ఆయన దోణి ఎక్కాడు, దోణిలో కూర్చున్నాడు. ప్రజలందరూ కూడా ఒడ్డును కూర్చుని ఉన్నారన్న.
ఇక్కడ సొంత మాటలో మాట్లాడేటప్పుడు అక్కడ ఉన్న విషయాలే మీ భాషలో మీరు మాట్లాడతారు, అంతే తప్ప వివరించడానికి వివరణలోకి వెళ్ళొచ్చు. ఉదయబాబు సీఏ గారు ఎట్లయితే పంచుకున్నారో అట్లాగా మీ ఇవ్వబడ్డ వాక్య భాగాన్ని మీ సొంత మాటల్లో మాట్లాడితే సరిపోతుంది. ఇక్కడ చదివిన తర్వాత మీరు సొంత మాటల్లో మాట్లాడాలి. తర్వాత దయచేసి మీ వాక్యం మీద మీరు మాట్లాడమే కాకుండా టీం మాట్లాడుతూ ఉన్నప్పుడు అక్కడ ఉన్న విషయాన్ని మాట్లాడతారా, ఏమైనా వదిలేశారా, ఏమైనా కలిపారా, అయితే అక్కడున్న దాన్ని వేరేగా అర్థం చేసుకున్నారన్నది మీరు తర్వాత కరెక్షన్ చేయాల్సి ఉంటుంది. సో మీ వాక్యమే కాకుండా స్టడీ టీం వాళ్ళు పంచుకుంటున్నప్పుడు మిగతా వాక్యాలన్నీ కూడా మీరు కాన్సన్ట్రేషన్ చేయాల్సిందిగా మనం చేస్తున్నా. తర్వాత 3-4 వచనాలు నవనీత సంఘం పెట్టి
ఏసయ్యా 2వచనంతో ఆ జనులందరూ అక్కడ ఉండడం వారిని చూసి చాలా సంగతులను ఉపమాన రీతిగా చెప్తున్నారు సార్. ఎట్లా అంటే, ఇదిగో విత్తువాడు విత్తుటకు బయలువెళ్ళాను. వాడు విత్తుచుండగా కొన్ని విత్తనాలు త్రోవ పక్కన పడాను, వాటిని పక్షులు వచ్చి మ్రింగి వేశాను అని నాకు అర్థమైంది సార్.
ఓకే అమ్మా. తర్వాత 5-6 వచనాలు బ్రదర్ ప్రేమ్ కుమార్ డిఎఫ్జే బాపట్ల కోఆర్డినేటర్.
ప్రైజ్ లార్డ్ అన్న.
ప్రైజ్ లార్డ్ బ్రదర్.
కొన్ని చాలా మనులేని రాతి నేలను పండి అన్న, అంటే మట్టి తక్కువగా ఉండటం మూలంగా అవి అయితే తొందరగా ఫలించినవి గాని ఎండబడినప్పుడు అవి ఎండిపోయి చచ్చిపోయినాయి అన్న. ప్రైజ్ లార్డ్ అన్న.
5-6 తర్వాత 7 సిస్టర్ ప్రసన్న కృష్ణ మెడికల్ కోఆర్డినేటర్.
ప్రైజ్ లార్డ్ సార్.
ప్రైజ్ లార్డ్ అమ్మ.
కొన్ని మొండల పొదలలో పడను, మొండల పొదలు వాటిని అణచివేసినంటే వారు ధనవ్య మోహంలో పడి ఐహిక విచారాల వల్ల అణచివేయబడ్డారని నాకు అర్థమైంది సార్.
తర్వాత 8 సిస్టర్ శిరీష. ఒక్కొక్క వచనం వాళ్ళు దయచేసి పోర్షన్ ఇస్తున్న ఇమానియేలు జ్ఞాపకం చేసుకోరు. ఒక్కొక్క వచనం ఇస్తే ఎట్లా మాట్లాడతారు? ఎందుకు అట్లా ఇచ్చారు అర్థం కాలేదు. మధ్యలో 22 వచ్చిన, 23 వచ్చిన, చిన్న చిన్న వచ్చిన అది ఇచ్చారు అమ్మా. తీసుకోండి సిరీసా సిస్టర్ బాపట్ల ఐసీడీఎస్ కోఆర్డినేటర్.
కొన్ని మంచి నెలలు పడి 100 అంటే 100%, కొన్ని 60%, కొన్ని 30% ఫలించినాయని అర్థమైంది సార్.
తర్వాత 18-19 వచనాలు సోదరి శిరీష వికారాబాద్ మెడికల్
కోఆర్డినేటర్. ఇక్కడ విత్తనం విత్తేవాని గురించిన ఒక ఉపమాన భావం ఏసయ్య గారు వివరిస్తుంటుండగా, మరి త్రోవ పక్కన విత్తనములు విత్తబడిన వాడి స్థితి ఎలా ఉంటుంది, వాడి ఎలాగున గ్రహింపు లేకుండా మరి హృదయంలో విత్తబడిన వాక్యం ఎలాగున సాతాను ఎత్తుకుపోతాడు అనేది నాకు అర్థమైంది సార్.
తర్వాత 20-21 వచ్చిన లింగస్వామి గారు.
సార్ ఉన్నాం సార్.
లింగస్వామి ప్లేస్ లో నువ్వు ఉన్నావు కదా స్వామి.
ఇరవై వచనాలు రాతి నెలలో చల్లబడిన వాక్యం విన్న వెంటనే సంతోషంతో దాన్ని యాక్సెప్ట్ చేస్తాడు. అయితే వేరు లేకపోవడం వల్ల కొంతకాలం నిలుస్తాడు, గాని ఆ వాక్యం కోసం వాక్యం నిమిత్తం శ్రమ గాని హింస గాని ఓ రాగాని తొలగిపోతాడు, అంటే అక్కడ అభ్యంతర పడతాడు అని అర్థమైంది సార్. వందనాలు సార్.
రైట్ సార్. 22 ప్రమీల సిస్టర్ హైదరాబాద్ మెడికల్ కోఆర్డినేటర్.
ప్రైజ్ లార్డ్ బ్రదర్.
ప్రైజ్ లార్డ్ అమ్మ.
ముండ్ల పదలలో విత్తబడిన వాడు వాక్యం వినువాడే కాని ఐహిక విచారమును ధనమోసమును ఆ వాక్యమును అణిచివేయును కనుక వాడు నిష్ఫలుడవును. అంటే వాక్యమిని మన సొంత పనులు చేసుకుంటూ ఉండేవారికి మాత్రమే ఇది అర్థమైంది బ్రదర్.
23 రాంబాబు బ్రదర్ సూర్యపేట మెడికల్
సార్. ప్రైజ్ లార్డ్ సార్. సార్ 23 వచనంలో మంచి నేలలో కనబడిన వాడు 100, 60, 30 ఫలించను అంటే మంచి నేల అంటే వాక్యం విని అర్థం చేసుకున్న వాళ్ళు అర్థం చేసుకుంటే ఈ రీతిగా అభివృద్ధి చెందుతారని అర్థం.
థ్యాంక్ యూ. ఎంతమంది? 9 చక్కగా మీ భాషలో సొంత భాషలో చదివిన వాక్యాన్ని చెప్పగలిగారు. ఇక్కడ పక్క వారు చెప్పిన విషయాల మీద మీరేమైనా కరెక్షన్ చేస్తే ఉంటే కరెక్షన్ చేయడం మంచిది. అంటే అక్కడ ఉన్న విషయాలు చెప్పేటప్పుడు సొంత మాటలు మాట్లాడేటప్పుడు ఏదైనా వదిలేసినా ఏదైనా కలిపినా లేకపోతే ఉన్నదాన్ని వేరేగా అర్థం చేసుకున్నా అన్ని కనిపించినా మీరు కరెక్షన్ చేయొచ్చు. దానివల్ల వాళ్ళ వాక్యాన్ని చెప్పేటప్పుడు ఇంకా శ్రద్ధ చూపించగలుగుతారు. ఏమైనా కరెక్షన్స్ ఇస్తారా? ఐదవ పాయింట్, చదివిన వారు వివరించి చెప్పిన తర్వాత ఏమైనా అభ్యంతరాలు ఉంటే ప్రేమపూర్వకంగా దిద్దుబాటు చేయాలి. అది కరెక్షన్స్ అడుగుతా ఉన్నాడు.
నా ప్రేజ్
ఉదయ ప్రేజ్ అడుగుతా.
నా ప్రేమ బ్రదర్ ఐదవ వచనం నుంచి ఫలించినవి అని చెప్తా ఉన్నారన్న, అక్కడ మొలకెత్తినవి అని ఉన్నాయి, ఫలించినవి అని చెప్పినట్టున్నారు. మొలకెత్తిన అంటే బాగుంటుంది అనుకున్నాను. ప్రైజ్ రాడన్న.
ఐదవ వచనంలో మూలిచాను అని ఉంది, దాన్ని ఫలించను అని వాడారట. కింద వాక్య భాగాల్లో ఎనిమిదవ వచనంలో ఫలించను అని ఉంది కాబట్టి మొలవటం ఫలించను ఒకటే, అది మనం కరెక్షన్ గా తీసుకోవాల్సిన అవసరం లేదు. అని కూడా అబ్జర్వేషన్. ఇంకేమైనా చెప్తారా? ఇంకేమైనా చెప్తారా?
అన్నా ఐదో వచనంలో ఫలించటము మొలవడం ఒకటి కాదు కదన్నా, అంటే ఇక్కడ 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 వీటి గురించి విత్తనాలు మొలవడం గురించి చెప్తున్నారు కదన్నా.
విత్తనాలు మొలవటం కోసం చెప్పారు. విత్తనం మొలవటం అన్న విత్తనం అంటే కింద వచనాలు 30 అంతలు 60 అంతలు 100 అంతలు ఫలించటం అన్నది ఈ పారాగ్రాఫ్లో ప్రాముఖ్యమైన మాట అని తను అనుకుని ఉంటాడు. దాన్ని మనం కరెక్షన్ గా తీసుకోవటం అంత బాగుండదు. లేని ఈవెన్ నీ అబ్జర్వేషన్ బాగుంది. ఇంకేమైనా మాట్లాడతారా? యాక్చువల్లీ విత్తనం ఫలించడం అంటే మనం దాని అది పెద్దయి దానికి విత్తనాలు వస్తే అప్పుడు ఫలించడం అని అనుకుంటాము. మొలకెత్తడం అన్నది బిగినింగ్ గా ఉంటది. ఆ రెండు వేరు. దాన్ని ఉదయభాషయ్య గారు కరెక్ట్ చేస్తున్నారు. అదే గుడ్ అబ్జర్వేషన్. ఇంకేమన్నా మాట్లాడతారా? సుశాన్న మాట్లాడు.
ఇంకా ఏడవ వచనం నుంచి 19 నుంచి 23 నుంచి 3 కరెక్షన్స్ ఉన్నాయన్న. ఏడవ వచనంలోనేమో ధనమోహం ఐహిక విచారం అనేవి లేవన్నా, అక్కడ అవి యాడ్ చేసి చెప్పారు. అలానే 19వ వచనంలోనేమో దుష్టుడు ఎత్తుకుపోతాడు అని చెప్పినప్పుడు గ్రహించినప్పుడు ఎత్తుకుపోతాడు అన్న, గ్రహించినప్పుడు అన్నది మిస్ చేశారు. అలాగే వాడే త్రోవ పక్కన వెత్తబడిన వాడు అన్నది కూడా మిస్ చేశారన్న. 23వ వచనంలోనేమో 100 అంతలుగా 60 అంతలు 30 అంతలు అనేది అసలు చెప్పలేదన్న. థ్యాంక్ యూ.
చాలా చక్కగా సుసన్న ఐడెంటిఫై చేసి మాట్లాడుతున్నారు. 7వ వచనంలో నుంచి అట్లాగే 19లో గ్రహించకపోవటం, త్రోవ పక్కన విత్తబడ్డవాడు, అక్కడ ఉన్న విషయాలు కూడా మీరు మాట్లాడలే. ఇక్కడ ఈ వేదిక మీరు మాట్లాడాలి. మాట్లాడేటప్పుడు కూడా అక్కడ ఉన్న మిస్ చేయొద్దు. మిస్ చేశారు. బాగుంది అబ్జర్వేషన్. 23లో ఈ 30 అంతలు 60 అంతలు 100 అంతలు అన్న మాట మిస్ చేశారు రాంబాబు బ్రదరు. 23, 21, 7 కదమ్మా నీ అబ్జర్వేషన్.
19, 7, 23
19 శిరీష, 23 రాంబాబు, 7 ప్రసన్న గారు. బాగుంది కాబట్టి మనం ఈ ఫేజ్ లో ఏం చేస్తామంటే అక్కడ ఉన్న వాక్యాన్ని మన సొంత మాటల్లో ఇలా రాయబడింది అని చెప్తాం. ధైర్యంగా వాక్యాన్ని పఠించారు, ధైర్యంగానే మీరు సొంత మాటల్లో మాట్లాడారు. బాగుంది, బాగా మాట్లాడుతున్నారు. తర్వాత ఇక్కడ నెక్స్ట్ మనం మాట్లాడేది చాలా ప్రాముఖ్యమైన పాయింట్ ఏంటంటే 6వ లైన్లో ఇవ్వబడ్డ మాట. మీరు మాట్లాడుతున్నప్పుడు ప్రశ్న అడిగినా సమాధానం చెప్పినా నేరుగా చెప్పేయండి. వివరణ అవసరమైతే అడుగుతాం, అప్పుడు మీరు వివరణలోకి వెళ్ళండి. మీరు ఎక్స్ప్లెనేషన్ ముందు ఇద్దామని ట్రై చేయొద్దు. మీరు స్టేట్మెంట్స్ ముందు చేయండి. ఇంతమంది జాయిన్ అయ్యారు కాబట్టి అది అర్థవంతంగా ఉండడం కొరకు డైరెక్ట్ గా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో సూటిగా చెప్పేయండి. మాకేమైనా క్లారిటీ కావాలంటే మిమ్మల్ని అడుగుతాం. మనం ఇక్కడ డిస్కషన్ కి వెళ్తా ఉన్నాం. ఇక్కడ ప్రశ్నలు సమాధానాలు అంటే మీరు ప్రతిసారి ప్రశ్న అడగాలనే కాదు, అడగడం ముందుగానే మీకు వాక్య భాగం ఇవ్వబడింది కాబట్టి మీరు సమాధానాలు చెప్పడం కూడా చాలా బాగుంటుంది. సమాధానాలు చెప్పేటప్పుడు మీరు నేను ఇలా నాకు ప్రశ్న వచ్చింది, దాన్ని స్టడీ చేస్తే నాకు ఇట్లా అనిపించింది అని మీరు ప్రజెంట్ చేయొచ్చు. మీకు సమాధానం తెలిసి కూడా మీరు ప్రశ్న అడిగితే అంత టైం మనకు ఉండదు, మన ముందున్నది గంట సమయమే కాబట్టి అలా వెళ్తాం. సో వరుసగా వచ్చిన వెంబడి వచ్చిన మనం డిస్కస్ చేసుకుంటూ వెళ్దాం. దానివల్ల వాక్యం మీద ఒక మంచి అవగాహన రావడానికి ఆస్కారం ఉంటుంది. అందులో ఒకటి రెండు వచనాల మీద ఏమైనా డౌట్లున్నా చెప్పాల్సింది ఉన్నా సహోదరులు ఉదయబాబు గారు మాట్లాడాలి.
నా డౌట్లు ఏమన్నా చెప్పాల్సింది అంటే ఆ దినము అంటే 12 అధ్యాయంలో చెప్పబడినటువంటి ఆ సంఘటనలన్నీ జరుగుతున్నటువంటి అదే రోజు అని నేను అనుకుంటున్నా. ఏసై వెళ్లి సముద్రం ఒడ్డును కూర్చున్నాడు, ప్రజలు వచ్చి గుమికూడి ఉన్నారు అంటారు పేసరాడన్న.
సో 15 అధ్యాయంలో సంఘటనలు రాస్తూ అదే రోజు 13 అధ్యాయంలో కూడా సంఘటనలు జరిగాయి అని తను అంటారు. అంటే 12వ అధ్యాయానికి డే అయితే మారలేదు, ఇంకేమన్నా మారాయా ఉదయ్?
అన్న ప్లేస్ మారిందన్న, సముద్రం ఒడ్డుకి మారింది,
ప్లేస్ మారింది. 12వ అధ్యాయంలో కూడా బోధే ఉంది, 13వ అధ్యాయంలో సముద్రం ఒడ్డుకి వెళ్ళిన తర్వాత వాళ్ళతో మాట్లాడుతున్నారు. బాగుంది, మనం విజువలైజ్ చేయగలుగుతున్నాం. ఆ రోజే తర్వాత ఆయన సముద్ర తీరానికి వెళ్ళి మాట్లాడుతున్నారు. బాగుంది, ఇంకేమన్నా మాట్లాడతావా
అన్న? ఇంకేం లేదన్న, ఏసై వెళ్ళాడు, చాలా మంది గుంపుగా వచ్చారు, ఏసై పడవ మీద కూర్చున్నాడు జనం నుంచి ఉన్నారు కంటన్న, అంతమించి అక్కడ ఏం లేదన్న.
ఉదయభాస్ గారు మామూలుగా ఆలోచించాల్సింది ఏంటంటే సముద్రం దగ్గర మాట్లాడితే బాగా న్యూసెన్స్ ఉంటది కదా, బాగా అలలు గాలులు చికాకు ఉంటది. ఎందుకు ఈయన సముద్రం దగ్గరికి వెళ్ళి బోధిస్తున్నట్టుగా అనుకోవాలి? నువ్వేమైనా ఆలోచించావా?
అవును, నేను ఆలోచించేశాను. సో సముద్రం కాడ ఎక్కువ మంది కూర్చోవడానికి అవకాశం ఉంటదన్న, ఒడ్డులో కూర్చోడానికి అవకాశం ఉంటది. వాళ్ళు ఒక ఎట్లా ఆయన నీళ్ళకి వస్తా డౌన్ లో ఉంటాయి, వీళ్ళంతా ఒడ్డును కూర్చుంటారు, ఈజీగా యాక్సెస్ గా ఉన్నట్టు ఉంటది. ఎట్లా బాల్కనీలో కూర్చుంటే కింద కనిపిస్తుందా, ప్రజలేమో పైన కూర్చున్నట్టుగా ఏసఐ కింద కూర్చున్నట్టుగా ఉంటది. వాయిస్ కూడా బాగానే వినిపిస్తుంది అన్న సముద్రం తీరంలో, అందువల్ల అక్కడ కూర్చుని అనుకుంటాను.
సో 1-2 వచనాల్లో మనకేమి మాట్లాడాలి అక్కడ ఏమి లేదు, జస్ట్ కామన్ గా ఉన్న విషయమే కాబట్టి తనే ఉంటారు. అక్కడేమీ బోధ ఏమి లేదు, ఏం జరిగిందో ఈవెంట్ రాయబడింది కాబట్టి అక్కడ మనం డిస్కస్ చేయడానికి ఏముండదు. ఏమైనా ఉంటే స్టడీ టీం వాళ్ళు మాట్లాడచ్చు, లేకపోతే మనం ముందుకెళ్ళచ్చు. 3-4 వచ్చిన తీసుకుంటాను, ఏమన్నా ఉంటే అడగండి, ఏమి లేకపోతే ముందుకెళ్ళిపోతాం. శాంతిరాజు కొత్తగూడు నుంచి అదే అడుగుతాడు, సముద్ర తీరమున ఒడ్డున కూర్చోవడం వల్ల ఏంటి ఉద్దేశం అని అడిగాడు. దాని మీద ఆల్రెడీ ఉదయబాస్ గారు మాట్లాడారు. సరే ముందుకెళ్దాం. 3-4 వచనాలు నవనీత ట్రైనింగ్ టీమ్ నుంచి, నీ వాక్య భాగంలో నువ్వు మాట్లాడేవి ఏమన్నా ఉన్నాయమ్మా, అర్థం కాని విషయాలు కానీ నువ్వు ఎక్స్ప్లెయిన్ చేసేవి కానీ ఏమైనా ఉన్నాయా?
నాకు డౌట్ లేదు సార్.
నవనీతకి ఏమి డౌట్లు లేవు. 3-4 వచనాల్లో మీకేమైనా డౌట్లుంటే మీరు అడిగితే నవనీత ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారు, లేదా స్టడీ టీమ్ ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారు, పార్టిసిపెంట్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారు. ఏమైనా డౌట్లు ఉన్నాయా? 3-4 వచ్చిన దానిలో మనం మాట్లాడాల్సినవి.
ఇక్కడ విత్తడం ఏమి విత్తడానికి వెళ్ళారు, విత్తిన వారు ఎవరు అన్నది నాకు డౌట్ అన్న. ఏం విత్తనాలు అవి?
ఓకే, ఏ విత్తనాలు విత్తుతున్నారు? తర్వాత
విత్తడానికి వెళ్ళిన వారు ఎవరన్నా?
ఎవరు విత్తుతున్నారు, ఏమి విత్తుతున్నారు, ఎవరు విత్తుతున్నారు అని ప్రేమ అడుగుతున్నాడు. నవనీత ఏమైనా మాట్లాడతావా?
మాట్లాడతాను సార్. విత్తనం దేవుని వాక్యమే సార్. వాడు యేసుప్రభువే వాక్యాన్ని తెలియజేస్తున్నాడు.
ఎట్లా తీసుకోమంటావు? ఏమన్నా వాక్యం కోట్ చేస్తావా నీ వివరణకి?
19వ వచనంలో ఉంది కదా సార్, విత్తువాని గురించి ఉపవానం బాగా వినండి, ఎవడైనా రాజ్యం గురించి వాక్యము వినియు గ్రహింపగా ఉండినప్పుడు వాని హృదయంలో నుంచి విత్తబడిన దాన్ని ఎత్తుకొని పోను. ఇక్కడ వాక్యమే అనండి, అది
రాజ్యం గురించిన వాక్యం.
వాక్యం
వాక్యము విత్తనము అంటారు. ఓకే, విత్తువారు
యేసుప్రభు.
విత్తబడిన వాక్యము రాజ్యం గురించిన వాక్యము కాబట్టి చాలా స్పష్టంగా కనిపించేది విత్తుతుంది దేవుని వాక్యము అని అంటారు. ఎవరు విత్తుతున్నారమ్మా? యేసయ్య విత్తుతున్నాడు. దాన్ని ఎట్లాగా నువ్వు నిర్ధారిస్తున్నావు? యేసయ్య విత్తుతున్నాడు ఏం లేదు కదా. ఇంకెవరైనా మాట్లాడతారా? చాలా స్పష్టంగా విత్తనం అంటే వాక్యము అని తను వాక్యాన్ని చూపించి మాట్లాడగలిగారు. విత్తేవారు ఎవరు, ఎట్లా అర్థం, విత్తేవారు ఎవరు అని ప్రేమ అడుగుతున్నాడు. మీకేమైనా అవగాహన ఉంటే మాట్లాడచ్చు. నువ్వు సుసన్న ఎవరో మాట్లాడకపోతే చివరిలో మాట్లాడాలి. కొంచెం వాళ్ళ మాట్లాడలేక మాట్లాడుతున్నా కానీ ఇంకా కొంచెం టైం తీసుకుందాం. ఏమైనా మాట్లాడతారా? స్టడీ టైం
సార్. ఇక్కడ 3వ వచనంలో కూడా ఉంది కదా సార్, మత్తయి సువార్త 13:3 ఆయన వారిని చూసాంటే, ఇక్కడ ప్రజలందరూ నిల్చున్నారు దారిన. ఇప్పుడు ఆయన అంటే యేసయ్య, వారిని చూసి చాలా సంగతులను ఉపమాన రీతిగా చెప్పిన అంటున్నారు సార్.
అది కదమ్మా, ఆయన ఉపమాన రీతిగా విత్తువాడు విత్తటకు బయలువెళ్ళాను అని తన కోసం మాట్లాడుతున్నాడు అని నువ్వు ఎట్లా నిర్ధారిస్తున్నావు అంటాను. నేను విత్తుతున్నాను అనలేదు కదా.
ప్రభువు ఇక్కడ తనను తాను విత్తనాలు చల్లేవాడిగా పోల్చుకుంటున్నాడు కదా సార్, 37వ వచనం.
37 ఆ పారాబుల్లో లేదు కానీ నెక్స్ట్ పారాబుల్లో మనకు క్లారిటీ ఉంది. గుడ్ అబ్జర్వేషన్ అమ్మా. నెక్స్ట్ పారాబుల్లో ఉంది, విత్తువాడు మనుష్య కుమారుడు అని ఉంది. కాబట్టి విత్తనం దేవుని వాక్యం, విత్తేవాడు యేసుక్రీస్తు ప్రభు. ఇక్కడ మనం విత్తువాడు అన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు మాత్రమే అని అనుకోవచ్చా? నవనీత,
యేసు ప్రభు కావచ్చు, సంఘ కాపర్లు కావచ్చు.
యేసయ్య కాదు, వాక్యాన్ని బోధిస్తున్న వాళ్ళందరూ కూడా విత్తేవారు అని నవనీత అంటారు. ఇంకెవరైనా మాట్లాడతారా? నవనీత చెప్పగలిగింది. ఇంకొకరు మాట్లాడితే మనం ఉంటాం.
రైతులు కూడా తీసుకోవచ్చు కదా సార్?
రైతులను కూడా తీసుకుందాము అని అంటది రావణేత. ఓ, విత్తువాడు అన్నప్పుడు సాధారణంగా రైతే చూతారు కాబట్టి రైతులను కూడా తీసుకుంటాను అంటారు. మీరు మాట్లాడచ్చు, రైతులను తీసుకోవచ్చా, విత్తనం అంటే ఇంతేనా, విత్తువాడు అంటే ఇంతేనా. ఇంకొకరు మాట్లాడచ్చు, ఏకీభవించిన వివేదించిన మాట్లాడచ్చు.
ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు మనుషులకి తెలిసినటువంటి విషయాల్లో నుంచి తెలియని విషయాలని వివరంగా చెప్పేలాగా ఉపమానాలు తీసుకున్నాడన్న. అందులో భాగంగా రైతు యొక్క ఎగ్జాంపుల్ తీసుకుంటూ ఇక్కడ విత్తనం అంటే వాక్యం అని, విత్తేవాడు అంటే ఏసయ్య, ఈ కాలంలో అయితే మరి సిస్టర్ చెప్పినట్టుగా పాస్టర్లు లేకుంటే దేవుని సువార్తను ప్రకటించేటువంటి ఎవరైనా సరే విత్తువాడుగానే మనం తీసుకోవచ్చు అని నేను అనుకుంటున్నా. ప్రజలడం
ఓకే, తనతో ఏకీభవించావు, రైతులు కూడా అనుకోవచ్చా?
ఇక్కడ రైతులంటే విత్తువాడు అంటే అంటే ఇక్కడ ఉద్దేశము రైతు గురించి చెప్పడం కాదు కదన్న. కాబట్టి ఇక్కడ విత్తువాడు అంటే వాక్యాన్ని ఎవరైతే చెప్తున్నారో వాళ్ళని అని అనుకోవచ్చు నేను అనుకుంటున్నాను.
రైతులు కాదు అని ఉదయవాసియ గారు అంటారు. అరుణజ్యోతి గారు, రేచల్ జ్యోతి గారు కాదు, అరుణజ్యోతి గారు అనంతపురం నుంచి ఇక్కడ రైతు తీసుకోకూడదు అని అంటున్నారు. అనీలు, రైతులు వాక్యం విత్తరు అంటున్నారు. నవనీత, వాళ్ళు ఒప్పుకోవట్లేదమ్మా.
ఓకే సార్, అయితే నేను ఎగ్జాంపుల్ గా తీసుకున్నా కదా
సార్. అదే నువ్వు తీసుకునే ఎగ్జాంపుల్ అక్కడేమో విత్తనం విత్తనం కానప్పుడు విత్తేవారు రైతులు ఎందుకు అవుతారు? కాబట్టి రైతులు తీసుకోకూడదు అని నీకు అర్థమైంది. రైట్ అమ్మ, ఎవరు అన్మ్యూట్ అయ్యారు, మాట్లాడండి.
సార్ ప్రైజ్ సార్, అసలు ఉపమానము అంటే ఏంటి సార్?
ఉపమానము అంటే ఏంటని చెప్పి ప్రజ్ఞల గారు అడుగుతున్నారు. నవనీత, నీ వాక్య భాగంలోదే ఉపమానము అంటే ఏంటని అడుగుతున్నారు, ఏమైనా చెప్తావా?
చెప్తాను సార్. దేవుని రాజ్యం యొక్క ఆధ్యాత్మిక విషయాలను ప్రకృతిలో భౌతిక విషయాలతో యేసుప్రభు పోల్చి అక్కడ ఉన్న జనులందరికీ తెలియజేయడం సార్. పరలోక సత్యాలను భూసంబంధమైన దృష్టాంతాలుగా యేసుప్రభు విత్తనాలను తెలియజేస్తున్నారు సార్ వాక్యాన్ని.
బాగుంది, బాగుంది, నీ వివరణ బాగుంది. ఎగ్జాంపుల్స్ అనుకోవచ్చా ఉపమానం అంటే? ఉదాహరణలు అనుకోవచ్చా?
అనుకోవచ్చు సార్.
అనుకోవచ్చు. ఓకే, ఉపమానం అంటే ఎగ్జాంపుల్ అనుకోవచ్చు అని మాట్లాడుతున్నారు. ఇంకొకరు మాట్లాడతారా? స్టడీ టీమ్
సార్. వందనాలు సార్.
శామ్యూయల్,
అంటే కల్చరల్ బ్యాక్గ్రౌండ్ లో అక్కడ ఉన్న వాళ్ళకి అర్థం అవడానికి ఆయన పోల్చి మాట్లాడుతున్నారు సార్. వందనాలు సార్.
అర్థం కాల, ఏంది కల్చరల్ బ్యాక్గ్రౌండ్, ఏం పోల్చి మాట్లాడారు
సార్? ఇస్రాయేలీలు వ్యవసాయం చేసేది కానీ వాళ్ళు గొర్రెలు మేపడం, గోధుమలు కానీ ఇవి సార్. ఇంకా మనం ముందుకు ముందుకు వస్తే ఇంకా పరలోకంలో ఉన్న విషయాలు కూడా భూలోకంలో ఉన్న వాటితో అక్కడ ఉన్న వారికి అర్థమయ్యేటట్లు ఆయన పోల్చి మాట్లాడుతారు.
చాలా చక్కటి విషయాన్ని శామ్యూయల్ ప్రస్తావించాడు. ఎందుకు గొర్రెల కోసం మాట్లాడుతున్నాడు, ఎందుకు వ్యవసాయం కోసం మాట్లాడుతున్నాడు అనిపిస్తుంది. కానీ ఎవరిని ఉద్దేశించి ప్రభు మాట్లాడుతున్నాడో, ఆ ఇస్రాయేల్ ప్రజలు వ్యవసాయం చేసేవారు, గొర్రెలు మేపేవారు. సో వాళ్ళు ఏం చేస్తున్నారో అందులో నుంచే ఈ సత్యాలు ఆయన మాట్లాడడానికి వాటినే ఆయన వాడుతున్నాడు అని శామ్యూయల్ అంటాడు. బాగుంది, చాలా చక్కటి మాట. ఇక్కడ ఎగ్జాంపుల్స్ అనుకోవచ్చా శామ్యూయల్ ఉపమానం అంటే?
సార్ అంతే సార్,
ఎగ్జాంపుల్ అనుకోవచ్చు. ఓకే, ఇంకేమైనా మాట్లాడతారండి?
అందులోనే ఒకటి అంటే రైతు పోల్చినారు అక్కడ. రైతు యాక్చువల్ గా మంచి నేలలోనే కదా సార్, అంటే దున్ని చదును చేసిన మంచి నేలలోనే కదా విత్తనాలు విత్తాడు. మరి రాళ్ళు ఉన్న చోట విత్తడు కదా, ముళ్ళు పొదలు ఉన్న చోట విత్తడు కదా. సో అది ఎట్లా అర్థం చేసుకున్నది నా ప్రశ్న సార్.
రైతుతో పోల్చకూడదు, రైతుతో పోల్చకూడదు కూడా తీసుకోండి. మధ్యలో నువ్వు మేము పోల్చామని చెప్పి నువ్వు ఎందుకు లేని పోని క్వశ్చన్ అడుగుతావు?
సార్ అలాగే సార్,
రైతుని తీసుకోకూడదు. ఇక్కడ బాకీ విత్తనాలు అంటే విత్తనాలు కానప్పుడు విత్తువా రైతులు కారు అని తీసుకున్నాం. చాలా చక్కటి అబ్జర్వేషన్. దాని ఏమిటంటే, ఒకవేళ మీరు రైతు అంటే ఏ రైతు అయినా బుద్ధున్న రైతు మొండ తప్పుల్లోనో లేకపోతే రాతి నేల మీద ఇచ్చుతాడా, మంచి నేలలో ఇచ్చుతాడు కదా, ఎట్లా మీరు రైతు అంటారా అంటున్నాడు. అందుకే రైతు కాదు, రైతు అయితే రాతి నేల మీద విత్తడు, రైతు అయితే మొండ పొదల్లో విత్తడు. ముందుకెళ్దాం. ఇంకేమైనా ఉపమానం అన్న తేడా మనం ఎగ్జాంపుల్ అని అనుకోవచ్చు అని అంటున్నారు. జనరల్ గా ఎగ్జాంపుల్ అన్నది ఉదాహరణగా మనం మాట్లాడుతున్నప్పుడు ఏదైనా ఒక జరిగిందని చూపించి అలాగే ఇలాగా అని అంటాము. ఉపమానం అన్నదాన్ని ఎగ్జాంపుల్ గా తీసుకుందామా లేదా అన్నది మీరు మాట్లాడతలేదు, తీసుకోవచ్చు అని అంటున్నారు. మీరు అంటున్నారు కాబట్టి ముందుకెళ్తున్నాను. ఏమైనా అభ్యంతరాలు ఉంటే మీరు మాట్లాడచ్చు, లేదా వివరణ ఏమైనా ఇవ్వగలిగితే మాట్లాడచ్చు. ముందుకు కొనసాగుదాం. మరి ఇంకేమైనా ఉన్నాయా? మూడు
మరి ఉపమానము అలాగే ఉదాహరణ రెండు వేరు వేరని నా అభిప్రాయం
సార్.
ఉపమానం అనేది ఒక నీతిని గురించి ఒక సత్యాన్ని బోధించుటలో మరి యేసుప్రభు వాడారని నేను అనుకుంటున్నాను. ఉదాహరణ అంటే అది కూడా పోలికలు ఉంటాయి, కాకపోతే దాంట్లో సత్యం ఉండదని నేను అనుకుంటున్నాను సార్.
కొంచెం అర్థం కాలేదు, ఏమన్నా ఎగ్జాంపుల్ వాడతావా?
ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఉపమానంలో ఆల్రెడీ దేవుని రాజ్యం గురించిన ప్రకటన విన్నప్పుడు గ్రహింపు కలిగిన వారు మరి ఫలిస్తారు అన్నట్టుగా మనకు అది ఉపమానం కదా సార్. అంటే అది నీతిని సత్యాన్ని బోధిస్తుంది. అంటే మీరు వాక్యం విని దాన్ని అర్థవంతంగా జీవిస్తే మీరు ఫలిస్తారు అనేది ఒక నీతి, ఒక సత్యం. ఉదాహరణ వేరే వాటిని పోలుస్తూ అది నిజమా కాదా అనేది ఫర్ ఎగ్జాంపుల్ సార్ నేను రిఫరెన్సెస్ లో అంటే సోషల్ మీడియా రిఫరెన్సెస్ లోని బట్టి చెప్తున్నాను సార్. అది ఓకేనా సార్? ఉదాహరణకి ఎగ్జాంపుల్. ఓకే, ఇప్పుడు మనుషుల్ని మూన్ తో పోల్చడం, ఇట్లా స్త్రీలని ఫ్లవర్స్ తో పోల్చడం, అది సత్యం కాకపోయినా అది ఒక పోలిక, అది ఒక ఎగ్జాంపుల్ అని నేను అనుకుంటున్నాను సార్.
యాక్చువల్లీ మాట్లాడుతున్నట్టుగా ఎగ్జాంపుల్ అనేసరికి మనం ఉపమానానికి ఎగ్జాంపుల్ కి కొంచెం వేరియేషన్ ఏంటంటే, ఉపమానం అంటే పోల్చి మాట్లాడడం, పోల్చి మాట్లాడడం. ఎగ్జాంపుల్ కి పోలిక ఉండదు, పోల్చి మాట్లాడేది ఏమి ఉండదు. అంటే విత్తనం అంటే ఇది, విత్తువాడంటే ఇది, అది పోలిక. పోలిక పోలిక వేరు, ఎగ్జాంపుల్ వేరు. ఎగ్జాంపుల్లో పోలిక ఉండదు, ఉండాల్సిన అవసరం లేదు కూడా. అదొక్కటి మీరు ఆలోచించారు. మీకు అగ్రి అయితే మాట్లాడండి, లేదు ఒకటే అని అనుకుంటే కూడా మీరు మాట్లాడచ్చు
సార్. వందనాలు సార్, నా ఆలోచన పంచుకోవాలనుకుంటున్నాను సార్. మాట్లాడు. ఉదాహరణలో ఫిక్షన్ ఉంటుంది సార్, ఇక్కడ ఉపమానం అనేదాన్ని ఆయన సత్యం అది ఉంటుంది అన్నది మనకు తెలుస్తుంది. ఉదాహరణలో మనం చదువుకున్న దాంట్లో కూడా ఎక్కువ వాడుతూ ఉంటారు.
ఎగ్జాంపుల్ అన్నది కల్పితం అంటారా?
అవును సార్, అంటే ఆ ఒరిజినాలిటీ ఉంటుంది.
ఉదాహరణ కల్పితంగా ఉంటుంది.
కథ కథ సార్, అది
అది కథ
సార్.
పోలిక అనేసరికి కథ కాదు, రియాలిటీయే. దాని నుంచి మనం ఒక మరొక విషయాన్ని నేర్పిస్తాం, రియల్ గా జరుగుతున్న విషయాన్ని నేర్పిస్తాం. ఎగ్జాంపుల్ లో కల్పితం ఉండొచ్చు, అది అర్థం కాల. సార్ మీరు ఏమన్నా కొంచెం ఎగ్జాంపుల్ వాడతావా దానికి, దీన్ని వివరించడానికి?
అంటే చిన్నప్పుడు చదువుకున్నప్పుడు మ్యాథమెటిక్స్ లో ఇవి వాడుతుంటారు సార్, ఒక అతను ఉంటాడు రెండు పనులు ఉంటాయి. అంటే అవి ఉండకపోవచ్చు. అంటే ఉదాహరణ అనేది అది కథ, కానీ బైబుల్లో కథగా కథనే మనం పెట్టలేము కదా సార్, ఇది రియాలిటీ. ఆ వేరియేషన్ లో నేను మాట్లాడుతున్నాను.
బాగుంది బాగుంది. ఏమని స్పందిస్తున్నారంటే చాట్ బాక్స్ లో రైట్, ఏమని స్పందిస్తున్నారంటే చాలా విషయాలు మాట్లాడుతున్నారు. అంటే మీరు పంపించాలి, మీరు పంపిస్తేనే బాగుంటది. అనిల్ అంటాడు, పుష్ప గారు కళ్యాణ్ ప్రసాద్ గారు ఏమంటున్నారంటే సులభముగా అర్థం చేసుకోవడానికి చెప్పబడేది ఉపమానం. ఎందుకంటే సులువుగా ఎగ్జాంపుల్ వాడే దానికోసమే, ఉపమానం వాడే దానికోసమే, సులువుగా అర్థం అవ్వాలనే. కానీ విచిత్రం ఏంటంటే ఎగ్జాంపుల్ వాడేది సులువుగా అర్థం కావడానికి, ఉపమానం వాడేది అర్థం కాకుండా ఉండడానికి అని ఇక్కడ వాక్యంలో మనం అర్థం చేసుకోవాలి. ఎగ్జాంపుల్ అర్థం అవ్వడానికి, ఉపమానం అర్థం కాకుండా ఉండడానికి, ఇదొకటి మీరు ఆలోచించాలి. రెండు సులువుగా అర్థం చేయడం కోసం కాదు. క్రాంతి గారు అన్నారు, తెలిసిన దానితో తెలియని దాన్ని పోల్చి చెప్పడం, పోలిక బాగుంది బాగుంది. పుష్పవేణి గారు అదే అంటారు, అనిల్ కూడా అదే అంటాడు, పోలిక పోలిక. ఉపమానం అంటే పోలిక. ఎగ్జాంపుల్స్ లో పోలికలు ఉండవు, దాన్ని మనం అర్థం చేసుకుంటే సరిపోతుంది. ఎజ్రా అంటారు, ఉపమానం అంటే సిమిలారిటీ, వలి దాని వలి అన్నది సిమిలారిటీ, పోలికలు ఉంటాయి. దీవెన దైవ ప్రసాదం, ఉపమానం అంటే జరగబోయేది సార్ కాదు, జరగబోయేది కాదు, ప్రవచనం అంటే జరగబోయేది. ఉపమానము ఉదాహరణ ఒకటే అంటారు సుమలత గారు, మేము కాదు అనుకుంటున్నాం. సురేష్ అంటాడు, సులువుగా అర్థం చేసుకోవడానికి లోకంలో జరిగే పరిస్థితులను ఉపయోగించి చెప్పటం, సులువుగా అర్థం కావడానికి అని అంటాడు, సులువుగా అర్థం అవడానికి అంత అంటాడు. దాన్ని మేము ఒక మజిలీ అనుకుంటున్నాం. కథ రూపంలో చెప్పడం అంటాడు, కథ కాదు అంటున్నాం, కల్పితం కాదు అంటున్నాం. రైట్, స్వరూప ఒడి యొక్క ఉపమానం వేరు, ఉదాహరణ వేరు అంటున్నారు. బాగుంది. ఏ ట్రాన్స్లేషన్ ఇది? వే మౌత్ న్యూ టెస్టమెంట్ లో దీని ఏమన్నారంటే ఫిగరేటివ్ లాంగ్వేజ్ అన్నారు. ఫిగరేటివ్ లాంగ్వేజ్ భాషకి ఒక రూపాన్ని ఇవ్వటం, ఫిగరేటివ్ లాంగ్వేజ్ అన్నారు దీన్ని. అలంకారిక భాష. బాగుంది, చాలా చక్కటి మాట అది. ఉపమానం ఉపమేయం, ఉపమేయం అంటే అర్థం కాలేదు మాకు, విన్న దాన్ని మర్చిపోకుండా ఉండడానికి వస్తానని అంటారు. పోల్చి చెప్పటం, రైట్ రైట్. దీని మీద అంత మాట్లాడేది కాదు, కానీ వాస్తవానికి 13వ అధ్యాయం అంతా ఉపమానాలతో నిండిపోయింది. మనం ఇదే ఉపమానం మీద చాలా నాకు తెలిసి వారాల మనం మాట్లాడుకుంటాం 13వ అధ్యాయం కంప్లీట్ చేయడానికి. అందుకోసం ఉపమానం అన్న దాని మీద ఈ అవగాహన కోసం మాట్లాడుతున్నాం. ఎవరైనా స్టడీతో ఇంకేమైనా మాట్లాడతారా? ఉపమానం ఉదాహరణ ఒకటేనా వేరువేరా
అన్న? రెండు ఒకటి కాదన్నా, రెండు వేరు వేరు అన్న. సులువుగా అర్థం కాకుండా ఉండడానికి ఉపమానం వాడుతున్నట్లుగా ఇక్కడ మనకి అవుతుందన్న.
అది సులువుగా అర్థం కాకుండా ఉండడం కొరకు ఒక మర్మయుక్తంగానే ఉపమానాలు వాడబడ్డాయి. ఎగ్జాంపుల్స్ ఏమో సులువుగా అర్థం కావడానికి ఉంటాయి అని మనం మాట్లాడుతున్నాం. ఓకే ఓకే, ముందుకెళ్ళిపోదాం, మరి ముందుకెళ్దాం. ఇంకేమైనా 3-4 వచనాలు ఉంటే మాట్లాడండి, లేకపోతే ముందుకు కొనసాగుదాం. 5-6 వచనాలు ప్రేమ్, డిఎఫ్జే కోఆర్డినేటర్, మీ వాక్య భాగాల నుంచి మీరు మాట్లాడేది ఏమన్నా ఉందా? మీకేమైనా ప్రశ్నలు ఉన్నాయా? మిమ్మల్ని ఏమైనా ప్రశ్నలు అడుగుతా?
ప్రైజ్ లాడన్నా.
చేస్తుందా
ఇక్కడ విత్తనాలు విత్తేటప్పుడు ఎవరైనా సరే మంచి నేలలు చూసుకునే విత్తుతారన్న. అయితే ఇక్కడ రాయబడిన ప్రకారంగా అది రాతి నేలని దేవునికి తెలిసి కూడా అక్కడ విత్తడం ఎలాగూ ఎత్తారు అన్నది నాకు అర్థం కాలేదన్న.
బాగుంది బాగుంది. ఇక్కడ ఉపమానం దగ్గర విజయవాడ కోఆర్డినేటర్ సుధా ఏమంటారంటే, ఒక వస్తువును మరొక వస్తువుతో పోల్చినప్పుడు అది ఉపమానం అవుతుంది. ఉదాహరణ ఒక విషయాన్ని వివరించటం ఉదాహరణ అవుతుంది. ఎగ్జాక్ట్లీ, మంచి కవి ఉన్నాడు నీలో. రైట్, ఇక్కడ తను ఏమడుగుతున్నాడు అంటే
అన్న, ఒక నిమిషం అన్న. ఇప్పుడు ఇందులోనే 12వ అధ్యాయం వరకు సులువుగా అర్థమయ్యేలాగే మాక్సిమం చెప్పుకుంటూ వచ్చాడన్న, బట్ 13 అధ్యాయంలో ఎక్కువగా ఉపమానాలు అంటే సులువుగా అర్థం కాకుండా ఎక్కువగా ఉపమానాలు వాడుతూ ఉన్నాడన్న. ఇది ఎందుకని ఇక్కడ ఎక్కువగా వాడుతున్నాడు అనేది నేను అర్థం చేసుకున్నంత వరకు, అక్కడ ఎక్కువగా మత నాయకులు ఎక్కువగా ఏసని తిరస్కరిస్తా ఉన్నారు, ఒక పక్క పరిశుద్ధాత్మ కూడా దూషించే స్థాయికి వాళ్ళు వస్తా ఉన్నారు, వారి హృదయాలు అట్లాగూ కఠినమైపోయినాయి. సో కాబట్టి కఠినమైపోయినటువంటి వాళ్ళకి కాకుండా ఎవరైతే దాన్ని స్వీకరించాలనుకుంటున్నారో, కింద మాటలు కూడా చెప్పారు కదన్నా, వినుగల చెవి వినుగాక అన్నట్లుగా. సో కాబట్టి అట్లా ఎవరైతే ఆసక్తితో ఉంటారో వాళ్ళు మాత్రమే అర్థం చేసుకునేలాగా, మరి తిరస్కరించే వాళ్ళకి పెద్దగా అర్థం కాకుండా ఉండేలాగా ఇట్లా ఉపమానాలతో చెప్తున్నాడని నేను అనుకుంటున్నాను. ప్రైజ్ రావడం
మనం ఈ పోర్షన్ మనం స్కిప్ చేసి వెళ్తున్నాము. 10-11 వచ్చిన దానిలో ఉపమాన వెనకాల ఉద్దేశం ఉంది. ఎవరైనా 10-11 చదువుతారా స్టడీ టీము? ఈవెన్ 9-10-11 చదవాలి. చదివితే ఉపమాన యొక్క ఉద్దేశం అర్థమవుతుంది. మనం తర్వాత స్టడీలో చేస్తాం, డిస్కస్ చేయం ఒక అవగాహన కోసం. ఏసమ్మా
9వ వచనం, చెవులు గలవాడు వినును గాక అని చెప్పెను. తరువాత శిష్యులు వచ్చి, నీవు ఉపమాన రీతిగా ఎందుకు వారితో మాట్లాడుచున్నావని ఆయనను అడగగా ఆయన వారితో ఇట్లనెను. కంటిన్యూ చేయాలా సార్? 11 కూడా
సెలెక్ట్ చేశాను కదమ్మా. 11 కూడా చదవండి, అందుకే మీకు అప్డేట్ చేశాను.
పరలోక రాజ మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహింపబడి ఉన్నది గాని వారికి అనుగ్రహింపబడలేదు.
ఇది అర్థం అవడానికి ఆయన వాడాడా, అర్థం కాకుండా ఉండడానికి వాడాడా?
అర్థం కాకుండా ఉండడానికి వాడారని నేను అనుకుంటున్నాను సార్. అంటే అందరికీ సులువుగా అర్థం కాకుండా ఉండాలని నా అభిప్రాయం.
ఎగ్జాంపుల్ అర్థం చేయించడానికి వాడతాం, ఉపమానం మర్మయుక్తంగా వాడతారు. మేబీ ఉపమానాన్ని కొన్నిసార్లు సామెతలు కూడా అనొచ్చు. సామెత అంటే పెద్ద సత్యం చిన్న మాటలు ఇమిడి ఉంటుంది, దాని తవ్వితే చాలా అర్థం వస్తుంది, కొన్నిసార్లు అర్థం కాదు కూడా. ఉపమానం వేరు, ఎగ్జాంపుల్ వేరు, ఉదాహరణ వేరు, ఉపమానం వేరు, దాన్ని మనం చూస్తున్నాం. ముందుకెళ్దాం, ఇక అంతా అది డిస్కషన్ అక్కడ ఒక అవగాహనకు వచ్చేసాం. కాబట్టి 5-6 వచనాల్లో ప్రేమ ఏమడుగుతున్నాడంటే, ఏ రైతు కూడా రాతి నేల మీద విత్తడు, కానీ ఇక్కడ రాతి నేల మీద విత్తాడు ఎలా అర్థం చేసుకోమంటారండి అని అంటాడు. ఏమన్నా ప్రేమ హెల్ప్ చేస్తారా?
సార్ ప్రైజలా.
ప్రైజలా,
అక్కడ యేసుప్రభు నేలలను అర్థం చేసుకోవడానికి, అంటే హృదయం కదా, హృదయ స్థితిని తెలుసుకోవడానికి నేలలను వాడిందని నాకు అర్థమైంది.
ఏమంటావమ్మా? ఏ రైతు కూడా రాతి నేల మీద ఇస్తాడు, కానీ ఇక్కడ రాతి నేల మీద ఇస్తారు, ఏమని అర్థం చేసుకోమంటావు?
నా ప్రైజ్ రాదన్న.
ఒక్క నిమిషం ఉదయ్, మీరు ట్రైనింగ్ టీం వారు కాస్త మెడికల్ కోఆర్డినేటర్లు మాట్లాడినవారు. మీరు మాట్లాడుతున్న ట్రైనింగ్ టీం వారు కొంచెం మీరు తగ్గాలి, తగ్గితే మెడికల్ కోఆర్డినేటర్ మాట్లాడతారు. మీరు ఒకవేళ మెడికల్ కోఆర్డినేటర్ మాట్లాడకుండా మేము టైం అయ్యేదాకా కామ్ గా కూర్చుని మా పని అయిపోయిందంటే అవదండి, నెక్స్ట్ వీక్ కూడా కూర్చోబెడతారు. మీరు మాట్లాడాలి సింపుల్ గా, మనకు బాగా తెలిసిన ఉపమానం ఇది. ఏమైనా మాట్లాడతారా? ప్రసన్న, తర్వాత బాపట్ల కోఆర్డినేటర్ శిరీష, తర్వాత ప్రమీల, తర్వాత రాంబాబు, ఏం మాట్లాడతారు?
రాతి నేల అంటే హృదయానికి సాదృశ్యంగా చెప్పబడినట్లుగా ఎజుకేలు 11-19 ప్రకారం మాంసపు గుండెను, రాతి గుండెను తీసివేసి మాంసపు గుండెను ఇచ్చి ఏక మనసు కలుగజేసి నూతన ఆత్మను పుట్టించడానికి అని నాకు అర్థమైంది సార్.
ఎందుకమ్మా అక్కడికి వెళ్ళావు? మన రూల్స్ ఏంటంటే ఇక్కడే ఉండాలి, ఇక్కడ లేకపోతే పక్కకి వెళ్ళాలి తప్ప నువ్వు అక్కడ ఎయిట్కెళ్ళి దాకా వెళ్ళాల్సినంత అవసరం అని చెప్పు. కాంటెక్స్చువల్ బైబిల్ స్టడీలో ఇక్కడే దానికి ఏమైనా వెతుక్కోవాలి, 13 అధ్యాయాలు ఏమన్నా ఉందా అని వెతుక్కోవాలి. ఎందుకు మా ప్రశ్న ఏంటి, మీ సమాధానం ఏంటి? చాలా సార్లు ఏమంటామంటే ముక్కు ఎక్కడో చూపించు అంటే చుట్టూ దిగి దిగి చూపించినట్టుగా కాకుండా మాకు డైరెక్ట్ గా ముక్కు ఎక్కడుందో చూపించండి. మేము అడిగే ప్రశ్న ఏంటి, ఏ రైతు రాతి నేల మీద విత్తడో, ఇక్కడ రాతి నేల మీద విత్తాడు, ఇది ఈ రైతు ఎలా ఇస్తాడు అని అడుగుతున్నాం. దానికి మీరు ఏమంటారు చెప్పండి డైరెక్ట్ గా.
అన్న ప్రైజ్ లాడన్నా.
ప్రణీల గారు ఎస్ఎం
అన్నయ్య 4 5 అన్న 5 6 అన్న
5 6 అమ్మా
5 6 ఆ కొన్ని చాలా మనునేలి రాతి నెల మీద అంటే వ్యవసాయం చేసే వాళ్ళు ఇప్పుడు ఇక్కడ మనం 9 10 చదువుకున్నాం కదా అన్న ఉపమాన రీతిగా దేవుడు మీకు చెప్పట్లేను శిష్యులకు ఆల్రెడీ తెలుసు దేవుడు చేసే ప్రతి పని కూడా మరి ప్రభువారు చేసే ప్రతి పని కూడా తెలుసు కాబట్టి ఇది మీకు సంబంధించింది కాదు వ్యవసాయం చేసేవాడికైతే ఆ భూమి ఎలా ఉంటుంది ఆ భూమి ఎలాగా జరుగుతుంది అనేది తెలుస్తుంది కానీ ప్రతి ఒక్కరికి ఈ విషయం తెలియాలి దేవుని వాక్యము విషయం అనేది తెలియాలనే ఒక ఉద్దేశంతో ఈ విత్తనాల గురించి మరి మాట్లాడడం జరిగిందన్న త్రోవ పక్కన పక్షులు వచ్చి తినిపోవును అంటే వినడం వింటున్నారు గాని అర్థం చేసుకోవట్లేదు అనేది మాత్రం నాకు అర్థమైందన్న
మా స్టడీ టీం ఏం చెప్తున్నారంటే చాలా చక్కగా మాట్లాడుతున్నారు బాబు ఇక్కడ నేల అంటే నేల కాదు మనిషి హృదయం రాతి నేల మీద విత్తారని మీరు అనొద్దు మనుషుల్లో రాతి నేల లాంటి హృదయాలు కలిగిన వారు ఉంటారు మీరు అట్లా తీసుకోవాలండి అంటున్నారు మీకేమైనా అర్థమైందా
అన్నా అది రాతి నేల అని తెలుసు కదా దేవుడికి అయినా గానీ విత్తుతున్నారా
రాతి నేలని తెలిసి విత్తకుండా రైతు ఉంటాడు రైతులు రాతిని విత్తిన ఉపయోగం లేదని చెప్పి కానీ దేవుడు రాతి నేల మీద కూడా విత్తుతున్నాడు ఏంటి అవునా అని అడుగుతున్నాడు ఆయన మీరేమంటారు రాతి నేల మీద విత్తడాన్ని మీరేమంటారు స్టడీ టీమ్ ట్రైనింగ్ టీమ్ అలాగండి ట్రైనింగ్ టీమ్ అలాగండి మెడికల్ కోఆర్డినేటర్స్ మాట్లాడండి అమ్మా
అవునన్నా ఇప్పుడు పైన కూడా మనము మొన్న చదువుకున్న 3వ భాగంలో కూడా పోయిన వారం చదువుకున్న 3వ భాగంలో కూడా ఉంది సలోమోను మరి సామెతలు అని చెప్పిన విధానం కూడా మరి ఇక్కడ దక్షిణ దేశపు రాణి విషయంలో కూడా ఇట్లా తెలిసినట్టే ఇక్కడ ఎంత ఎటుబడి వాక్యము అందరికి అర్థం అవ్వాలనే ఒక ఉద్దేశంతో ప్రభు వారు ఇక్కడ చెప్పడం జరిగింది కదన్నా
ప్రశ్న అమ్మ నా ప్రశ్న రిపీట్ చేస్తారా మీకు నా ప్రశ్న అర్థమైతే రిపీట్ చేయండి
అవునన్నా వ్యవసాయం చేసేవారు భూమి గురించి తెలుస్తుంది కదా మరి విత్తనాలు ఎందుకు కొన్ని విత్తనాలు త్రోవ పక్కన పడ్డాయి పక్షులు ఎందుకు వాటిని ఎత్తుకొని పోయారు అనే దాని మీదనే కదన్నా మీరు మాట్లాడింది
అది అయిపోయింది మీరు చెప్పేశారు అది అయిపోయింది అని మన 2వ ప్రశ్న అడిగాడు ఆయన 2వ ప్రశ్న ప్రేమ మళ్ళీ అడుగు
అన్నా విత్తే వారికి ఖచ్చితంగా అది తెలుసు దేవునికి అయితే పూర్తిగా తెలుసు అది రాతి నేలని అయినా గానీ ఎందుకు విత్తుతున్నారు అన్నది
దేవుడికి ఆ హృదయం రాతి నేల లాంటిది తెలిసి కూడా ఎందుకని విత్తుతున్నాడు అడుగుతున్నాడు ఆయన దాని మీద మాట్లాడాడు ప్రశ్న మీద మాట్లాడితే స్పష్టత ఉంటది ప్రశ్న మీద అర్థం చేసుకుని దాని మీద మాట్లాడితే సరిపోతుంది మాట్లాడండి
వాక్యం అనేది అందరికి అర్థం కావాలనే కదన్నా ప్రతి ఒక్కళ్ళకే కాదు ప్రతి ఒక్కరికి భూమి మీద ఉన్న ప్రతి మానవుడికి ఆయన సృష్టికర్త కాబట్టి అందరికి అర్థం అవ్వాలనే రీతిగానే చెప్పడం జరిగిందన్నా అనుకుంటున్నాను
ఆయన అందరికి చెప్పాలనుకుంటున్నాడు అని ప్రమేల సృష్టి అంటారు బాగుందమ్మా మీ మాట ఇంకెవరైనా మాట్లాడతారా ఈ ప్రశ్న మీద
సార్ ప్రైజ్ రాడ్
సార్
ఏ ఆత్మ నశించుకోకూడదు ప్రతి ఒక్కరు కూడా వాక్యాన్ని విని నిత్యరాజ్యానికి చేరాలన్న ఆశతో కూడా చెప్తున్నారు
ఏ ఆత్మ నశించుకోకూడదు అన్నది ఆయన మోటో కాబట్టి వాళ్ళందరికీ చెప్తాడు అంటారు బాగుంది ఇద్దరు అలా మాట్లాడారు ఇంకేమైనా మాట్లాడతారా ఇంకేమైనా మాట్లాడతారా చాలా చక్కగా శాలిం రాజు గారు అంటారు రాతి నేల అని వదిలేస్తే పౌలు సువార్తికుడు ఎట్లా అయ్యేవాడు అంటాడు ఆయన ఎంత చక్కటి కనెక్షన్ బాగుంది బాగుంది ఇంకేమన్నా మాట్లాడతారా ప్రదీప్ డాక్టర్ గారు ఏమంటారంటే విత్తలేదు చల్లారు ఇంగ్లీష్ బైబిల్లో స్కాటర్డ్ అని ఉంది సో విత్తడం వేరు చల్లటం వేరు విత్తడం అంటే ఏం చేస్తామంటే మాగుట్టేంకా లేకపోతే కొబ్బరికాయ లాంటి వాటిని తీసుకెళ్లి ఒకదాన్ని విత్తుతాం చిన్న చిన్న విత్తనాలు చల్లుతారు ఇది చల్లడం విత్తనం కాదు అలా చల్లబడ్డప్పుడు అది ఈ రాతి నేలలో పడుతున్నాయి అని అంటారు డాక్టర్ ప్రదీప్ గారు. అంటే చక్కటి అబ్జర్వేషన్, బాగుంది. ఇంకేమైనా మాట్లాడతారా? జోసెఫ్ వెస్ట్ గోదావరి నుంచి అంటాడు, మార్కు 16:15 మీరు సర్వలోకానికి వెళ్లి విత్తండి అన్నాడు ఆయన. కొంతమందిని సెలెక్ట్ చేస్తున్నాల సర్వలోకానికి విత్తండి అన్నాడు ఆయన. శేఖర్ బ్రదర్, సౌలు కూడా రాతి నేలే అని అంటారు. బాగుంది, మీరు చక్కగా ఆలోచిస్తున్నారు. అరుణ జ్యోతి గారు, వాక్యం అందరికీ చెప్పాలి, అది ఎవరు ఎవరు ఎలా విన్నా చెప్పాల్సిందే మనం. బాగుంది. బాగుంది. నీకేమన్నా ప్రేమ్, సమాధానం వచ్చిందా అని మాట్లాడితే ముందుకెళ్తా.
వచ్చిందన్న.
యా, ఆయన సాటిస్ఫై అయ్యాడు. బాగుంది, ముందుకెళ్దాం.
అంటే కాంటెక్స్ట్ లోని రాతి నేల కూడా మన్ను ఉంది, ముండ్ల పొదల్లో మన్ను ఉంది, త్రోవ ప్రక్కన ఉన్న దాంట్లో మన్ను ఉంది, ప్రతి చోటకు మన్ను అనేది ఉంది సార్ కాంటెక్స్ట్ లోని. సో ఆయన తెలియక ఏం కాదు, తెలిసే ఆయన చల్లుతున్నారు విత్తుతున్నారు అంటే అంటున్నాను సార్.
రాతి నేలలో మన్ను ఉంది, ముండ్ల తుప్పల్లో కూడా మన్ను ఉంది, మన్ను లేకపోలేదు, కానీ కింద రాయి ఉంది, అది లోపలికి వెళ్ళదు అన్న విషయం ఆయనకు తెలుసు కదా అని ప్రేమ అంటాడు. లోతుగా లేదన్న విషయం ఆయన తెలుసు కదా, ముండ్ల తుప్పలు ఉన్నాయన్న విషయం ఆయన తెలుసు కదా, తెలిసిన ఏ వ్యవసాయకుడు కూడా విత్తడు కదా, ఆయన విత్తున్నాడు ఏంటి అని అడుగుతున్నాడు. దాని మీద అందరూ చాలా చక్కగా స్పందించింది ఏంటంటే ఆయన అందరూ కావాలి, ఎవరో నశించుకోకూడదు అని ఆయన ఉద్దేశం అని మాట్లాడారు. బాగుంది, ముందుకెళ్దాం మరి. ప్రేమ్, ఇంకేమైనా ఉన్నాయా నీ పోర్షన్ లో మాట్లాడేది 5:6?
ఇక్కడ సూర్యుడు ఉదయించినప్పుడు అని ఉంది కదా, అది సూర్యుడు ఉదయించుకోకుండా ఉదయించినప్పుడు అక్కడ అది ఎండిపోతుంది అని దేవునికి తెలుసు కదా, అప్పుడు ఏమైనా ప్రొడక్ట్ చేయొచ్చు కదా దేవుడు, మరి అక్కడ ఎందుకని ఆయన చేయట్లేదు అన్నది నాకు కొంచెం డౌట్ అన్న.
బాగుంది, మంచి ప్రశ్న. తాను అది ఎండిపోకుండా ఆయనే జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటది కదా, అది ఎండిపోతుంది కదా అని అంటాడు. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలని అంటాడు. ఏమన్నా మాట్లాడతారా స్టడీ టీమ్? స్టడీ ఏమైనా మాట్లాడతారా?
అన్న ప్రైజ్ రాడ్ అన్న.
ప్రైజ్ రాడ్ ప్రమిల గారు మాట్లాడారు.
అవునన్న, సూర్యుడు ఉదయించగానే అది రాతి నేల మీద ఉన్న మట్టి మీద పడ్డ విత్తనము అంటే మనకు వాక్యం వింటున్నాము కానీ కొంచెము మళ్ళీ బయట ప్రపంచంలోకి వచ్చేసరికి మళ్ళీ పడిపోతున్నాము అని, అందుకనే మాడిపోతున్నాం అనడానికి కారణం అదే అన్న. విత్తనం వాక్యం బట్టే దాన్ని ఉద్దేశించబడింది కదన్న.
అన్న నేను కూడా చెప్తాను అన్న, సూర్యుడు చెడ్డోడు కాదన్న, ఒక్కొక్క ఉపయోగం కాదన్న. సూర్యుడు లేకపోతే, సూర్యుడు లేకపోతే మొక్క ఎలా కిరణజన్యక్రియ జరుగుతుంది, కాబట్టి సూర్యుడు మంచిది, సూర్యుడు ఉండాలి. మొక్కలు ఎదుగుదలకు చాలా అవసరం సూర్యుడు, కాకపోతే సమస్య ఇక్కడ మన్ను లోతుగా లేదు, అందువల్ల రాతి నేల పట్టడం వల్ల అంటే హృదయం సరిగ్గా లేదు, అందువల్ల అక్కడ సమస్య ఉందన్న.
ప్రశ్న, మీరు ప్రశ్న మీద మాట్లాడడం లేదు. ప్రశ్న ఏంటంటే ఆయన ప్రొటెక్ట్ చేయొచ్చు కదా, అది ప్రశ్న. అది ఎండిపోకుండా ఆయన ఏమన్నా చేయొచ్చు కదా అని అడుగుతున్నాడు ఆయన.
అంటే ఇక్కడ ఎండిపోవడానికి కారణం సూర్యుడు అని చెప్తున్నారు కదన్న.
ఎండిపోవడానికి కారణం సూర్యుడు అంటారా? యా, ప్రేమ్ నీ ప్రశ్న మళ్ళీ అడిగి బాబు. ప్రశ్నలు మాకు అర్థం కావట్లా, మేము ఏదో రూపంలో ఉన్నాము, మీరు అర్థమయ్యే ప్రశ్నలు మాకు అర్థం కావట్లేదు, మళ్ళీ అడిగాడు ప్రశ్న.
అన్న అంటే దేవునికి అన్ని తెలుసు కదా, అక్కడ మన్ను తక్కువగా ఉన్నప్పుడు దాన్ని ఫలించడానికి ఆయన ఏదో ఒకటి చేయొచ్చు కదా, ఏమి చేయకోకుండా అలా వదిలేయడానికి కారణం ఏంటి అన్నది నా ప్రశ్న అన్న.
ఇప్పుడు మాట్లాడు, ఉదయం మాట్లాడు, సమీర గారు మాట్లాడండి, మేమైనా మాట్లాడితే బెటర్.
అన్న హృదయం మనిషికి దేవుడికి చెడ్డగా తను చేసుకున్నాడు కదన్న, అది రాతిగా తను మార్చుకున్నాడు.
యాక్చువల్లీ కొంతమంది చాట్ బాక్స్ లో ఏం మాట్లాడుతున్నారంటే చాలా చక్కటి విషయాలు మాట్లాడుతున్నారు. డాక్టర్ ప్రదీప్ గారు అంటారు, బండ కూడా పగలాలన్నది దేవుని ఉద్దేశం, కాబట్టి అందుకోసమే రాతి నేల మీద విత్తుతున్నాడు అని అంటాడు ఆయన. కళ్యాణ ప్రసాద్ గారు అయితే మావులు కవిరాడు, ఆవుల్లో బండలాంటి మొండి హృదయాలను మన్నించేవాడు ఆయన అని అంటుంది ఆవిడ. బాగుంది, చాలా చక్కగా ఉంది. రాతి గుండెను మాంసపు గుండెగా మార్చే దేవుడు ప్రేమ శ్రీను విశాఖపట్నం. వాక్యం శుద్ధి వంటిది, ఎలాంటి రాతి నేలనైనా బద్దలు చేస్తుంది అని అంటారు. ఓకే ఓకే. ఇక్కడ ప్రశ్న ఏంటంటే, కొంచెం మీరు ప్రశ్న మీద మాట్లాడండి, ఆయన అది మాడిపోకుండా ఎండిపోకుండా ఏమైనా చేయొచ్చు కదా, అలా చెయ్యడా చేస్తాడా అది చెప్పండి అంటున్నాడు ఆయన. అది మాట్లాడండి
సార్. వందనాలు సార్.
సామీర్,
అంటే దేవుడు దేవుడు ఆయన చేయవలసిన పని చేస్తున్నాడు, మనిషి రెస్పాన్సిబిలిటీ కూడా మనం అర్థం చేస్తుంది సార్. పొద్దున్న ఆలోచన సార్.
బాగుంది. అదే మాట ఎవరు విజయచంద్ర అన్నాడు, మనిషికి ఫ్రీ విల్ ఉంది, అంటే అర్థం చేసుకోవడం చేసుకోకపోవడం ఆ వ్యక్తికి సంబంధించిన విషయం అని అంటారు. సుశీల గారి మాట అంటారు, దేవుడు మనకు స్వాతంత్రం ఇచ్చాడు, మనకి మనకు భాగస్వామ్యం ఇచ్చాడు. సుశీల గారు అంటారు, బలవంతంగా మార్చడు దేవుడు, బలవంతంగా మార్చాలనుకోవట్లేదు అని మాట్లాడతారు. ఏమైనా ఆ ప్రేమ నీకేమైనా అర్థమైందా? ఈ మావోలు ఏం చెప్తున్నారు?
ఈ లాస్ట్ దానికి అర్థమైందన్న, దేవుడు బలవంతంగా మార్చడు కాబట్టి ఆయన విత్తి వదిలేస్తారు. దానికి పర్యవసానం ఏంటంటే మనం దాన్ని అర్థం చేసుకునే విధానం మీద ఆధారపడినట్టుగా నాకు అర్థమైందన్న.
డ్యూయల్ రెస్పాన్సిబిలిటీ, దేవుడు చేయడా అంటే దేవుడు చేస్తున్నాడు, ఇచ్చాడు, సూర్యుని ఉదయింప చేశాడు, ఆయన పాట ఆయన చేస్తున్నాడు. రెండవ పాటు విన్న వ్యక్తిది, దాన్ని జాగ్రత్తగా పట్టుకోవాలి, ఫలించడానికి ఇష్టపడాలి, ప్రార్థన చేసుకోవాలి. ఆ రెండో వ్యక్తికి ఇష్టం లేకపోయినా దేవుడు ఏదో బలవంతంగా మారుస్తాడు అనుకోవడానికి లేదు అని అంటారు స్టడీ టీమ్. దాంతో తను సాటిస్ఫై అయ్యాడు. బాగుంది. ఇంకేమన్నా ప్రశ్నలు ఉన్నాయా? ముందుకెళ్దామా?
ఇంకేం లేవు.
రైట్ రైట్, బాగుంది. 5-6 అయిపోయింది. 7 ప్రసన్న సిక్టర్, కృష్ణా మెడికల్ కోఆర్డినేటర్. ఏమన్నా మీ వాక్యం మీద మీరేమన్నా మాట్లాడతారా?
సార్ ప్రైజ్ రాట్ సార్.
అమ్మా,
నేను మాట్లాడదు ఏం లేదు సార్.
తనకి క్లారిటీ ఉంది, ఏమీ ప్రశ్నలు లేవు. మీకేమైనా ప్రశ్నలు ఉంటే తను చెప్పడానికి కూడా సిద్ధంగా ఉంది. 7వ వచనం మీద ఏమన్నా మాట్లాడేది ఏమన్నా ఉందా? ఏడవ వచనం మీద ఏమన్నా మాట్లాడేది ఉందా? ప్రసన్న సిస్టర్, అమ్మా, ముండ్ల పొదలు వాటిని అణిచివేస్తాయి అన్నది మీకేమర్థమైందమ్మా?
సార్ ముండ్ల పొదలు అణిచివేయటం అంటే సార్, లోకసువార్త 8:4 అధ్యాయ వచనం ప్రకారం ముండ్ల పొదల్లో పడిన విత్తనంను పోలిన వారు ఎవరనగా, విని కాలం గడిచిన కొలది ఈ జీవ సంబంధమైన విచారాల చేత మరి బోధనల చేతను అణిచివేయబడి పరిపక్వం కాకుండా ఉండటమే మరి అని నేను అనుకుంటున్నాను సార్.
అర్థం కాలేదమ్మా, జీవన సంబంధ విచారాలు అంటే మీరు ఎలా అర్థం చేసుకున్నారు?
సార్ జీవ సంబంధమైనవి అంటే యేసు ప్రభు వారికి విరుద్ధమైనవి సార్.
ఈ సైకి విరుద్ధమైనవి జీవన సంబంధమైనవి అంటే. ఓకే, ఏమన్నా మాట్లాడతారా? ముండ్ల పొదలు అన్నదాన్ని, అణిచివేసే ముండ్ల పొదల్ని మనం ఎలా అర్థం చేసుకోవచ్చు? ఏమన్నా మాట్లాడతారా 7వ వచనం మీద? సుశీల గారు ఏమంటారంటే, లోక విషయాలు, వరల్డ్లీ థింగ్స్ అని అంటారు. మాట్లాడాలి, స్టడీ టీం అలా మాట్లాడే టైం అయిపోయింది, ఆపి అవి అయిపోయింది, నేను ఇక్కడ ఆపేయాలి. ఈ ఒక్క డిస్కషన్ తో నేను ఆపేస్తాను, టైం లేదు, నేను ఆపేస్తాను.
ముండ్ల పొదలు అనగా ఐక్య విచారం ధనాపేక్ష అని వస్తాయని అనుకుంటున్నాం.
అదే అమ్మా, ఐహిక విచారం అంటే మాకు అర్థం కాల, ధనాపేక్ష అంటే కూడా మాకు అర్థం కాల. అర్థమయ్యే భాషలో మాట్లాడండి.
ధనాపేక్ష అంటే ఆకాను ఏ రీతిగా ధనానికి ఆశపడి ధనానికి ఆశపడి మరణం వరకు వెళ్ళాడో అలాంటిది ధనాపేక్ష అనుకుంటున్నాను.
అదే అది 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 ఆశీర్వాదం అవుతుంది కదమ్మా. వాక్యం రక్షణ పొందిన వ్యక్తులు చాలా మంది ఏమంటున్నారంటే, దేవుడు మమ్మల్ని బ్లెస్ చేశాడు, మాకు ఆస్తులు వచ్చాయి అని వాళ్ళు ఇంకా అభివృద్ధి చెందినట్టుగా మాట్లాడుతున్నారు. మీరేదో ధనాపేక్ష అనిచేస్తుందని మాట్లాడుతున్నారు. కొంచెం ఎట్లా అర్థం చేసుకోమంటారు మమ్మల్ని?
మొదటి తిమోతి 6:10 ప్రకారం ధనాపేక్ష సమస్త కీడునకు మూలం అని ఉంది కదన్నా.
అవునమ్మా, మా వాళ్ళు చాలా మంది అది ఆశీర్వాదం, దేవుడు మమ్మల్ని బ్లెస్ చేశాడని చెప్తున్నారు, దాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి మరి మేము? ఆవిడ చెప్తుంది లే ప్రేమ. కొంచెం అర్థం చేసుకోవాలి. ఐహిక విచారాలు చాలాసార్లు ఏం చేస్తున్నామంటే, వాక్యం మా ఐహిక విచారాలకు పరిష్కారం అంటే అవి పోతాయని కాదు, నెరవేరుతాయి. మేము ఏం అడిగితే అవన్నీ వస్తాయని చెప్పి ఇంకా అడుగుతున్నారు. మీరేమో అవి మనిచేస్తాయని చెప్పేసి వాక్యంలో ఉంది అని అంటారు. ఇదేదో కొంచెం రివర్స్ లో మాట్లాడుతున్నాం అనిపిస్తుంది. ఏదో ఒకటే కరెక్ట్ అయి ఉండాలి. ఏం తీసుకోమంటారు? మాట్లాడండి స్టడీ టీమ్.
సార్ ప్రైజ్ సార్. లూకాసువార్త 8:14 ముండ్ల పొదల్లో పడిన విత్తనము పోలిన వారు ఎవరంటే, వీళ్ళు కాలం గడిచిన కొలది ఈ జీవ సంబంధమైన విచారాల చేత ధనభోగాల చేత అణచివేయబడి వాక్యాన్ని విని కూడా ఫలించరంటే, ఈ లోక సంబంధ దేవుని కంటే కూడా ఈ లోక సంబంధమైన విషయాలలో ఆసక్తి ఎక్కువ చూపి వాక్యం పైన ఆసక్తి చూపకపోవడమును బట్టి అణచివేయబడతారని నాకు అర్థమైంది సార్.
నా ప్రశ్న నీకు అర్థమైందా నవనీత? నా ప్రశ్న రిపీట్ చేస్తావా? లేదా ప్రశ్న అర్థం కాలే సార్ అని అడిగిన అడగాలి అంతే తప్ప, మీరు ప్రశ్న అర్థం చేసుకోండి ఫస్ట్. సో ఫస్ట్ ఏమంటున్నామంటే, ఏసై నమ్ముకున్నాం, వాక్యం విన్నాము, కాబట్టి ఈ వాక్యం వినడానికి ముందు మాకు కొన్ని కోరికలు ఉన్నాయి, ఆ కోరికలని వాక్యం విన్న తర్వాత ప్రభు నమ్ముకున్న తర్వాత నెరవేరిపోయాయి, మా విచారాలన్నీ కూడా ఫుల్ఫిల్ అయ్యాయి, మా ఆశలు మా కోరికలన్నీ నెరవేరాయని చెప్పి సాక్ష్యాలు వింటున్నాం. అవి అణిచివేస్తాయి అని వాక్యం అంటుంది, మనమేమో అవి నెరవేరాయి అన్న సాక్ష్యాలు బయట వింటున్నాం. అందుకే ఏది కరెక్ట్ అని అడుగుతున్నాను.
సార్, ఇప్పుడు ధనము సంపాదించుకోవటం ఆశీర్వాదం అయినట్లయితే, యోధాయస్కరియత్ గారు మరి యేసు ప్రభు వారిని అమ్మవేసుకున్న తర్వాత ధనం వచ్చింది కదా సార్, ఆయన సంతోషంగా లేడు, మరి చివరాకరికి మరణాన్ని పొందాడు కదా సార్.
ఓకే, ఆకారం మాట్లాడారు, యోధా మాట్లాడారు, వాళ్ళ జీవితాల్లో ఐహిక విచారము, ధన మోసము వాళ్ళ జీవితాన్ని నాశనం చేశారు, అగ్రి. కానీ బయట ఇలాంటి సాక్ష్యాలు వింటున్నాం, మీరు కూడా వినే ఉంటారు కదా, ఎందుకంటే ఏది తప్పు? అలాంటి సాక్ష్యాలు తప్ప, మా ప్రదీప్ అన్న అయితే దేవుడు జీవిస్తాడని చెప్పి బడాయి ప్రసంగాలు కూడా చేస్తాడు, మరి ఏదే ఆ దీవెన్లన్నీ కూడా అణిచేస్తాయి అన్నట్టుగా రాయబడుతుంది, ఎట్లా అర్థం చేసుకోమంటారు?
మన హృదయంలో వాక్యం ఉన్నప్పుడు సార్ అదే మనకు ఆశీర్వాదం సార్. ఈ లోకంలో వాక్యం తెలియని వారే నిరుపేదలు, వాక్యం తెలిసిన వారు ధనవంతులని నేను అనుకుంటాను సార్.
అర్థం కాని పరిభాష, అర్థమయ్యే భాషలో మాట్లాడితే బాగుంటది. అనిల్ అంటాడు, కొడుకు డాక్టర్ కావాలి, కూతురికి పెళ్లి చేయాలి, ఇవి ఐహిక విచారాలట, అవి వాక్యం నంచేస్తాయి అని అంటాడు ఆయన. ఇది కొంచెం ఆలోచించాలి మీరు. సురేష్ అంటాడు, అలాంటి సాక్ష్యాలు తప్పు, ఆయన నమ్ముకున్న తర్వాత మా ఐహిక విచారాలు మా కోరికలు అవన్నీ నెరవేరాయి అన్న సాక్ష్యాలు తప్పు అంటాడు ఆయన. విజయచంద్ర అంటాడు ధనమోసం చింత కష్టాలు ఈ లోక సంబంధమైనవి లోక సంబంధ జీవితం మొదలైన అనిచేస్తారు అవి అవి మేలు కాదు అని మాట్లాడుతున్నారు. కొంచెం ఆలోచించాడు ఆలోచించి చెప్పాడు. రమేష్ టీచర్ గారు అంటారు తనం మీద కోరిక కలిగిన వారు దేవుడి మీద దృష్టి పెట్టలేరు అని ఎలా ఒప్పుకోం. ధనం మీద కోరిక కలిగిన వారు దేవుడి మీద దృష్టి పెడుతున్నారు కానీ ఆశ మాత్రం దేవుడి మీద కాదు ధనం మీద. ఆయన వైపు చూసి నువ్వు నాలోకి రా కాదు, నన్ను మీలో బలపరచు కాదు, నన్ను డబ్బులో బలపరచు, నాకు ఆస్తులు ఇచ్చే అని అడుగుతున్నారు. అదేమి ఇక్కడ ఏమి అనిచేస్తుందని చెప్పి ఆయన అంటున్నాడు. మనమేమో అది ఆశీర్వాదం అని వింటున్నాం, అది అడుగుతున్నాం ఇక్కడ. స్టడీ టీమ్ లో ట్రైనింగ్ టీమ్ వాళ్ళు మాట్లాడొచ్చండి, ట్రైనింగ్ టీమ్ వాళ్ళు ఏమైనా హెల్ప్ చేస్తారు మాకు.
ఇప్పుడు వినే ఆశీర్వాద బోధనను బట్టి ఈ లోకానుసారమైన ఆశీర్వాదమే మనకు ఆశీర్వాదం అనుకుంటున్నాం. కానీ మత్తయి సువార్త 25:34 దేవుడు చెప్పింది ఏంటంటే నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారిలా లోపలికి రండి, లోకం పుట్టింది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యం స్వతంత్రించుకోండి అని దేవుడు చెప్తున్నాడు కదన్న, అదే నిజమైన ఆశీర్వాదం అని నేను అనుకుంటున్నాను.
అవునమ్మా, మత్తయి సువార్త 25 రాయబడ్డ ఆ గొర్రెలు ఆస్తులు సంపాదించుకున్నారా పోగొట్టుకున్నారా?
పోగొట్టుకున్నారన్న.
వాళ్ళు చేశారు, నేను ఆకలి కొన్నాను, ఆహారం పెట్టారు, దత్తు కొన్నాను, నీళ్ళు ఇచ్చారు, చూడవచ్చారు, ఆదరించారు, ఖర్చు పెట్టారు. ఖర్చు పెట్టడం మనుషుల కొరకు ఆశీర్వాదంగా దేవుని కోసం ఖర్చు పెట్టిన ఆశీర్వాదంగా ఉంది తప్ప గడించుకోవడం కూడబెట్టుకోవడం దాచిపెట్టుకోవడం కాదు అని శిరీష్ అంటున్నారు. రైట్, బాగుంది, మనం ఒక కంక్లూజన్కి వచ్చాం. ఆ సాక్ష్యాలు తెలియక చెప్తున్నారు, ఆ సాక్ష్యాలు మోసపోయి చెప్తున్నారు, అవి వాక్యాన్ని అణిచివేస్తాయి, ఆత్మీయ జీవితాన్ని పాడు చేస్తాయని వాక్యంలో చదువుతున్నాం. ఇక్కడితో మనం ఆపేద్దాం, రేపు కంటిన్యూ చేద్దాం. మీరు స్టడీ చేసి రావాల్సిందిగా స్టడీ టీమ్ కోరుతా ఉన్నాను. ఒకరు సమయం తీసుకుని విన్న వాక్య సత్యాలు మనలో ఫలించినట్లుగా ఆశతో వాక్యం కొరకు వచ్చిన ప్రియులు 589 మంది వచ్చారు. వాళ్ళందరిలో ఈ వాక్య సత్యాలు ఫలించినట్టుగా ఒకరు ప్రార్థించాల్సిందిగా స్టడీ టీమ్ కోరుతున్నాను.
ప్రార్థించుకుందాం. పరిశుద్ర ప్రేమ కలిగిన తండ్రి, సర్వాధికారిని దేవ, మీకు స్తోత్రాలు. మరి ఈ దినాన 2 దినాలనైనా బైబిల్ స్టడీని మీరు నియమించి నిర్ణయించి ప్రతిష్ఠించి జరిపిస్తున్న విధానాన్ని బట్టి స్తోత్రాలు. ట్రైనింగ్ టీమ్ ను బట్టి స్తోత్రాలు నాయనా. ఇదిగో ఆసక్తితో పార్టిసిపేట్ చేయటకు వెసులుబాటు చరిత్రను బట్టి స్తోత్రాలు నాయనా. ఈ ఉపమానాల్లోనైనా మమ్మల్ని తీసుకుని వచ్చినారు పరలోక రాజ్యపు మర్మములు అయ్యా. అది ఎవరికైతే అనుగ్రహించబడాలో వారికి అవి బయలుపరచబడనైనా తెలియపరచబడతాదంటున్నారు. ఆ కృపలో మమ్మల్ని నిలిపినందుకు స్తోత్రాలు. ఈ ఎస్ఎఫ్జే ద్వారా మీరు ఇచ్చినటువంటి ఈ మహాభాగ్యమును బట్టి మమ్మల్ని స్తుతిస్తున్నా. లోకంలో వాక్యం పట్ల ఉన్నటువంటి నాయనా అయా ఆ అశ్రద్ధ అపోహ వాటన్నిటి నుంచి కూడా మమ్మల్ని నాయనా ఇదిగో సత్యంలోకి నడిపిస్తున్న రీతిని బట్టి స్తోత్రాలు. మీ దాసుడు మహేష్ నిలువ పెట్టి మాకు నైనా సత్యం పట్ల అవగాహన కొరకు మీరు వాడుకుంటున్న రీతిని బట్టి స్తుతిస్తున్నా. ఇందులో ఈ దినమున స్టడీలోనైనా నైనా యేసుక్రీస్తు ప్రభులు వారు చేస్తున్నటువంటి బోధలు ఉపమానం అంటే నైనా ఏమిటో మాకు తెలియజేశారు. ఉపమానం అంటే అది పోలిక, ఫిగరేటివ్ లాంగ్వేజ్ లో అలంకారిక భాషలో అర్థమయ్యే వాళ్ళకి మాత్రమే అర్థమయ్యే రీతిగా అది మాట్లాడుతూ నైనా మీరు నేర్పించిన పాఠాన్ని బట్టి స్తోత్రాలు. నైనా విత్తనాలు అది రైతులు విత్తే విత్తనాలు వంటివి కావు నైనా, అది పర సంబంధమైనది అని నైనా విత్తువాడు యేసుక్రీస్తు ప్రభుల వారి హృదయం నైనా ప్రతి వారి హృదయంలో వాక్యం విత్తబడాలని అందులో పోల్చిన పోలికను బట్టి స్తోత్రాలు నైనా.
మీరు నేర్పించిన ప్రతి పాఠాన్ని బట్టి కూడా స్తుతిస్తున్నా. ఇందులోనైనా లోకంలో ఉన్నటువంటి ఐహిక విచారాలు, ధనమోహం ఇవన్నీ కూడా హృదయంలో విత్తబడిన వాక్యాన్ని అణిచివేస్తాయి. అవన్నీ కూడా నైనా మోసం, నైనా అవి రక్షణను నైనా పాడు చేస్తాది అన్నటువంటి విషయాలు నేర్పించినందుకు స్తోత్రాలు. నిజమే, సంఘాల్లో మోసంలో ఉన్నారు, నడిపించే పాస్టర్లు మోసానికి ప్రభువా అయ్యా పాలు పడుతున్నారు. ఇహ సంబంధమైనటువంటి ఆశలు చూపిస్తూ ఈ సాక్ష్యాలను ప్రభువా అయ్యా చెప్పిస్తూ మోసంలో బ్రతుకుతున్నాడు అపవాది. వారిని మోసంలోకి నెడుతున్న గ్రహింపులేని స్థితిలో ఉన్నారు. నైనా వారి గ్రహింపును కూడా దయచేయగలరని నేర్పించిన పాఠాలను బట్టి స్తోత్రాలు. మానవులను నైనా మీరు నైనా సార్వభౌముడు మీరని మాకు స్వతంత్రత, స్వేచ్ఛ ఇచ్చారు. నైనా హ్యూమన్ రెస్పాన్సిబిలిటీ, డ్యూయల్ రెస్పాన్సిబిలిటీ కూడా మీరు ఇక్కడ ఉందని నేర్పించారు. రక్షించబడ్డ వారు నైనా కొనసాగాలని, నిలబడాలని, స్థిరపరచబడాలని, వాక్యంలో ఉండాలని, సత్యంలో నడిపించబడాలని, అది మానవాళి యొక్క బాధ్యతని మీరు నేర్పించిన పాఠాలను బట్టి స్తోత్రాలు. మరి నైనా రేపటి దినాన్ని కూడా జ్ఞాపకం ఉంచుకోండి. రేపటి దిన స్టడీలో కూడా మేము ఎక్కువగా స్టడీ చేసి వచ్చి నైనా కాంటాక్ట్స్ న్యాయం చేయటం కూడా కృపదయచేయమని వేడుకుంటున్నాం. నడిపించినటువంటి సూజన్ అక్కను బట్టి స్తోత్రాలు. పార్టిసిపేట్ చేసిన వారందరిని బట్టి కూడా స్తోత్రాలు. నడిపించిన మహేశ్వరాన్ని బట్టి స్తోత్రాలు. ముందున్న కాన్ఫరెన్స్ లో కూడా జ్ఞాపకం ఉంచుకోమని, మీరు నడిపించిన ప్రతి విషయాన్ని బట్టి, నేర్పించిన పాఠాలను బట్టి మేము స్తుతించి ఘనపరిచి మహిమపరిచి యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామములు ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.